అందరికీ నమస్కారం. నా పేరు కే అమలకుమారి. నేను పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు భూసార పరీక్ష ప్రాముఖ్యత అనే కార్యక్రమం సమర్పిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 91.2 అను రేడియో స్పాన్సర్ చేస్తున్న భారత ప్రభుత్వం ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖలో భాగంగా నిర్వహిస్తున్న రామగుండం ఫెర్టిలైజర్ సంస్థ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భూసార అనేది చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని మనం కాపాడుకుంటేనే రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయటానికి, వ్యవసాయంలో అత్యధిక దిగుబడులు సాధించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ప్రస్తుత తరుణంలో భూసారాన్ని కంప్లీట్గా కోల్పోయిన పరిస్థితిలో, అంటే భూమి నిర్జీవమైన పరిస్థితిలో కనిపిస్తున్నాయి. దీనంతటికీ ప్రధాన కారణము రైతులు ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి వ్యవసాయ విధానాలు. విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు పిచికారీ చేయటం వల్ల రైతులు ఈ పొలాల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అనేవి పూర్తిగా నశించిపోయాయి. ఇలా నశించిపోవటం వల్ల భూమి లోపల భూభౌతిక లక్షణాలు అనేవి బాగా దెబ్బతినిపోయి ఆ వేసిన ఎరువులు భూమిలో కలిసిపోకుండా ఎక్కడ వేసిన ఎరువులు అలాగే ఉండిపోయి ఆ భూమి చౌడు పారటము, అలాగే మొక్కలు ఆ వేసిన పోషకాలను అందుకోలేని పరిస్థితిలో, అలానే రైతు ఒకవైపు పెట్టుబడి పెట్టిన రసాయనిక ఎరువులు వేసిన ఆర్థికంగా నష్టపోవటము, దాంతోపాటు భూసారం అనేది బాగా క్షీణించిపోయిన దశలో ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఒకటి ప్రత్యామ్నాయం అనేది కనిపిస్తుంది, అదే ప్రకృతి వ్యవసాయం. ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ముందుగా భూమిని, ఆ భూమిలో ఉన్నటువంటి కార్బన్ శాతాన్ని పెంచుకోవాలి. ప్రస్తుతం చూసినట్లయితే భూమిలో కార్బన్ శాతం చాలా తక్కువగా 0.3 లేదా 0.5 ఆ ప్రాంతంలో మాత్రమే మనం కనిపిస్తుంది. మరి ఈ భూసారాన్ని పెంచుకోవాలి అని అంటే ప్రధానంగా మనకు ఒక అస్త్రం ఉంది ప్రకృతి వ్యవసాయంలో ఈ ప్రత్యామ్నాయంగా. అదే ఏంటంటే పిఎండిఎస్ అంటారండి. పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. అంటే పంటలు తీసేసిన తర్వాత పొలాలు ఖాళీగా ఉంచకుండా ఋతుపవనాలు రావడానికి ముందుగా పొలాల్లో దాదాపు 30 రకాల విత్తనాలు జీవ వైవిధ్యం కోసం, అన్ని రకాలు అంటే మనకి పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, కూరగాయల్లో ఉన్నటువంటి అన్ని రకాలు, దుంపజాతి, తీగజాతి, ఇలా అన్నీ కూడా మనకి సుగంధ ద్రవ్యాలు, మనం పచ్చిరొట్ట పైర్లుగా ఇస్తున్నటువంటి జనుమూజీలుగా పిల్లిపెసర, ఇవన్నీ కూడా కలుపుకొని ప్రధానంగా 5 పంటలను సెలెక్ట్ చేసుకుంటాము. వీటిలో అనుములు, అలసందలు, ఆముదము, సజ్జ, జొన్నలు, నువ్వులు, వీటిలో ఏదైనా 5 పంటలు సెలెక్ట్ చేసుకొని ఆ ఎంపిక చేసుకున్న 5 పంటలు ప్రధానంగా 5 వరుసల్లో వేసుకుంటూ, అలాగే మరో బయో డైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం కోసం ఇంకా దాదాపుగా 25 రకాల విత్తనాలను మనం మొత్తం మిక్స్ చేసి వేయటం వల్ల ఏంటంటే ఆ భూమిలో కార్బన్ శాతం అనేది పెంచుకోవచ్చు. ఎలా పెరుగుతుంది? ఇన్ని రకాల విత్తనాలు వేయటం వల్ల భూమిలో కార్బన్ శాతం ఎలా పెరుగుతుంది అనేది మనం గమనించినట్లయితే, ఏదైనా సరే ముందుగా మొక్కలకి ఆహారాన్ని తయారు చేసుకునే సామర్థ్యం ఉంది. అంటే పత్రహరితం ద్వారా ప్రతి మొక్క కూడా ఆకుల ద్వారా మరి సూర్యుని నుంచి సూర్యరశ్మిని గ్రహిస్తుంది, సూర్యకిరణాల నుంచి, అట్లాగే గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది, అలాగే నేల నుంచి నీటిని, వేర్ల వ్యవస్థ నుంచి నీటిని గ్రహిస్తుంది. వీటన్నిటినీ కంబైన్ చేస్తూ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థాలను తయారు చేసుకుంటుంది. ఈ విధంగా తయారు చేసినటువంటి పిండి పదార్థాలలో 40% కాండం పెరుగుదలకి, ఆకులు పెరుగుదలకి, మొక్క పూలు కాయలు రావడానికి ఉపయోగించుకుంటుంది. మిగిలిన దానిలో 30% వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకుంటుంది. తర్వాత ఇంకా మిగిలిన 30% వేర్ల ద్వారా నేలలోకి ఈ పిండి పదార్థాలని రిలీజ్ చేస్తుంది. ఈ మొక్కలు రిలీజ్ చేసినటువంటి ఈ కార్బోహైడ్రేట్స్లో అనేక రకాల పోషకాలు, సూక్ష్మజీవులకు ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకి ఆహారంగా ఉపయోగపడతాయి. మనం ఒక రకం మొక్క రిలీజ్ చేసిన కార్బోహైడ్రేట్స్లో ఒక రకం డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏకి సంబంధించిన సూక్ష్మజీవులన్నీ యాక్టివేట్ అవుతాయి. మనం ఈ విధంగా జీవ వైవిధ్యం వల్ల 30 రకాల మొక్కలు వేయటం వల్ల అనేక రకాల కోటానుకోట్ల సూక్ష్మజీవులు నేలలో అభివృద్ధి చెందుతాయి. ఈ సూక్ష్మజీవులన్నిటికీ కూడా నిరంతరము మొక్కల నుంచి వేర్ల నుంచి కార్బోహైడ్రేట్స్ ఆహారంగా మొక్కల నుంచి సూక్ష్మజీవులకు అందుతాయి. సో కాబట్టి మనం ఏంటంటే పొలాలు ఖాళీగా ఉంచుకోకుండా 365 రోజులు ఏదో ఒక పంట పొలాల్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఖాళీగా ఉండటం వల్ల ఏంటంటే నేలలన్నీ కూడా నిర్జీవం అయిపోతున్నాయి, చౌడు బారిపోతున్నాయి. ఎండలకి ఆ నేలలో ఉన్నటువంటి చౌడంతా కూడా పైకి వస్తుంది. ఇట్లా మరి కొన్నిసార్లు నేలలో మిగిలిపోయిన అవశేషాలను తగలబెట్టడం వల్ల కానీ, అత్యధికంగా ఎరువులు వాడటం వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా సూక్ష్మజీవులని అన్నీ కూడా నశించిపోయి భూమి జీవాన్ని కోల్పోయింది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఇప్పుడు ప్రస్తుత తరుణంలో పిఎండిఎస్ అనే విత్తనాలు వేసుకోవాలండి. ఇవి దాదాపుగా 10 కిలోల కిట్ అండి. ఇది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఉన్న చోటంతా కూడా రైతు భరోసా కేంద్రాల్లో రెడీ చేసి పెడుతున్నారు. అన్ని రకాల విత్తనాలు కలిపి చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయంలో మహిళల పాత్ర అనేది చాలా ప్రధానమైనదండి. మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో గ్రామ స్థాయిలో మహిళా సంఘాలని బాగా ఇన్వాల్వ్ చేసి ఆ గ్రూపుల్లో ఒక్కొక్క వివో ఆర్గనైజేషన్లో ఎస్హెచ్జి గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. 30 నుంచి 40 గ్రూపులు వరకు ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్లో 10 మంది మహిళలు ఉంటారు. ఈ మహిళలు ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ ఉన్నవారే ఉంటారు. ఆ వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ ఉన్న మహిళల్లో మరి మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ఐసిఆర్పిస్ అంటారు, రిసోర్స్ పర్సన్స్, వీరందరూ కూడా వారి యొక్క సమావేశాలకి హాజరయ్యి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ముందుగా మరి వారు ఎవరెవరు వ్యవసాయం చేస్తున్నారు, ఆ వ్యవసాయం ఏ విధానంలో చేస్తున్నారు, ఆ విధానాన్ని నుంచి వీరు మరలా తిరిగి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలోకి రావాల్సిన ఆవశ్యకత ఏంటి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అనేది కూడా ఆ మహిళల్లో మనం తీసుకెళ్ళినట్లయితే ఎక్కువ మందికి త్వరగా, చాలా మనందరికీ తెలుసు కదండి, మహిళలు చాలా ఫాస్ట్ అంటే సమాచారాన్ని చేరవేయాలి, ఒకరికి అందచేయాలి అంటే చాలా స్పీడ్గా మహిళల ద్వారా చేరవేయచ్చు. ఎందుకంటే ఈ గ్రూప్స్ ద్వారా మరీ ముఖ్యంగా. సో మనం మహిళా సంఘాలలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ శిక్షణా కార్యక్రమాలు, ముఖ్యంగా మండల సమాఖ్య మీటింగ్స్, జిల్లా సమాఖ్య మీటింగ్స్ ప్రతి నెల జరుగుతూ ఉంటాయి. అలాగే గ్రామ స్థాయిలో వివో సంఘాల మీటింగ్స్, ఆ మీటింగ్స్లో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఒక తీర్మానం చేసుకొని ఇదిగో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి, భూసారాన్ని పెంపొందించుకోవాలంటే పిఎండిఎస్ విత్తనాలు వేసుకోవాలి, తర్వాత ఈ పిఎండిఎస్లో 45 రోజుల వరకు కూడా వేసినవన్నీ కూడా పెరగడం జరుగుతుంది. ఆ పెరిగిన సమయంలో మనకి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇంకా చాలా రకాలు కొంత ఆదాయం కూడా తీసుకోవచ్చు. ఏ విధమైన రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా కొంత ఆదాయం తీసుకోవచ్చు, వారి ఇంట్లో వంటకి ఉపయోగించుకోవచ్చు, ప్రక్కన స్నేహితులకు ఇవ్వవచ్చు, ప్రక్క కుటుంబాలకు అందించవచ్చు, ఇంకా అమ్ముకోవచ్చు కూడా. ఇంకా ముఖ్యంగా దోసలు అలాంటివి వేసుకున్నారు చాలామంది కూడా. మేము గమనించాము కొంతమంది మేము చెప్పిన విధానంలో వేసిన వారు ప్రధాన పంట వేయటానికి ముందుగానే తన 1 ఎకరా పొలంలో దాదాపు 50,000 రూపాయల ఆదాయం కూడా తీసుకున్న రైతులు ఉన్నారండి. ఆ తర్వాత మా పల్నాడు జిల్లాలో అయితే ప్రధానంగా మిర్చి, ప్రతి ప్రధాన పంటలు ఉన్నాయి. ఈ మిరప వేసుకునేటప్పుడు కానీ రాజీ లేని సూత్రాలని కొన్ని ఉన్నాయండి ప్రకృతి వ్యవసాయంలో. అవంటే కంపల్సరీగా సరిహద్దు పంటలు వేసుకోవాలి, జొన్న, మొక్కజొన్న, సజ్జ ఇలాంటి పంటలు పంట చుట్టూ గట్ల వెంబడే వేసుకోవటం వల్ల రసం పీల్చే పురుగులు అనేవి ఒక పొలం నుంచి మరొక పొలానికి రాకుండా ఉంటాయి. అలాగే అంతర పంటలు వేసుకోవాలి. అంతర పంటలు అంటే ఏమిటంటే మరి మనం స్పేసింగ్లో ఏమాత్రం తేడా ఉండదండి. మనకి మిరప వేసుకున్నా, ప్రత్తి వేసుకున్నా సాధారణంగా ఎంత దూరాన్ని మొక్కలు వేసుకుంటామో అలాగే వేసుకుంటాము. సపోజ్ మిరప వేసుకున్నాం అనుకోండి, ఆ మిరప వేసుకున్న దానిలో ప్రతి 2 మొక్కల తర్వాత 1 క్యారెట్, అలాగే 5 లైన్ల వరకు అలా పెట్టుకోవాలండి. మిరప 2 మొక్కల తర్వాత క్యారెట్, అలా 6వ లైన్లో 3 మొక్కల తర్వాత బంతి, 3 మొక్కల తర్వాత బంతి అట్లా విత్తుకోవాలి. నెక్స్ట్ 5 లైన్లు బీట్రూట్ వేసుకోవాలి, 2 మొక్కల తర్వాత బీట్రూట్. బీట్రూట్, రెండు మొక్కల తర్వాత బీట్రూట్, అలా మనకి ఐదో ఆరో వరుసలో మరలా బంతి వేసుకుంటాం. ఆ తర్వాత ఐదు వరుసలు ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇట్లా దుంప జాతి వేసుకుంటాము, బంతి వేసుకుంటాము, అలాగే ఆముదం అక్కడక్కడ వేసుకుంటాం. ఇట్లా మనకేంటంటే రక్షక పంటలు, ఆకర్షక పంటలు, అంతర పంటలు, సరిహద్దు పంటలు, ఇవి కంపల్సరిగా ప్రతి పంటలో వేసుకున్నట్లయితే రైతు ప్రధాన పంటతో వచ్చే ఆదాయంతో పాటు తనకున్నటువంటి అంతర పంటల నుంచి అదనంగా ఆదాయం తీసుకోవచ్చు. తనకయ్యే పెట్టుబడి ఏదైతే ఉందో ప్రధాన పంటకి విత్తనాల ఖర్చు కానీ, లేదా మనకు పిఎండిఎస్ కిట్లు, విత్తనాలు కొనుక్కోవడానికి, ఘనజీవామృతం తయారు చేసుకోవడానికి, కషాయాలకి కొంత ఖర్చు అవుతుంది. ఇదంతా కూడా అంతర పంటల నుంచి వచ్చే ఆదాయం ద్వారా కూలీల ఖర్చు ఇవన్నీ కూడా రైతు మీట్ అవ్వచ్చు. ప్రధాన పంట మీద వచ్చే ఆదాయం అతనికి మిగులుతుంది. పైగా మిరపలో ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి తామర పురుగు అనేది, పూతలో వచ్చేటటువంటి నల్ల తామర పురుగు వల్ల రైతులు చాలా ఆందోళన చెంది విపరీతమైన పెద్ద పెద్ద మందులు, ఎక్స్పోనస్ అని ఇట్లా చాలా కాస్ట్లీ మందులు కూడా పిచికారీ చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏంటంటే రైతుకి ఆర్థికంగా నష్టము, ఆరోగ్యం పాడైపోతుంది, ప్రకృతి పర్యావరణం దెబ్బతింటుంది, భూమిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ నశించిపోతాయి. సో రైతులు ఈ విధానానికి స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయ విధానంలో అంతర పంటలు వేసుకోవటం కానీ, లేదా మనకి ఇట్లా కషాయాలు ఉపయోగించుకోవటము, ఘనజీవామృతం, జీవామృతం ఉపయోగించుకోవటం, ముఖ్యంగా ఈ పురుగులను నివారించుకోవడానికి మనకి ఉల్లి అనేది అంతర పంటగా వేసుకోవటం వల్ల మిరపలో ఆ ఉల్లి నుంచి వచ్చేటటువంటి ఆ వాసన నల్ల తామర పురుగులకి రిపెల్లెంట్గా పనిచేస్తుంది అన్నమాట, వికర్షిస్తుంది, ఆ పురుగులు అక్కడికి రానివ్వదు. సో మనకి ఒక రకంగా పురుగుల రిపెల్లెంట్ మరియు ఉల్లి నుంచి కూడా ఆదాయం తీసుకోవచ్చు. ఈ విధంగా మరి రైతులు అది ప్రయత్నం చేసి చూడండి. ఈరోజు కూడా నేను పెదకూరపాడులో ప్రకృతి వ్యవసాయ విధానంలో వేసినటువంటి ఒకరి పొలంలో మరి సీసీ ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరిగింది. సీసీ ఎక్స్పెరిమెంట్ అంటే క్రాప్ కట్టింగ్ ఎక్స్పెరిమెంట్ అండి, పంట కోత ప్రయోగాలు. అవి చేసినప్పుడు మరి మొదటి విడతగా ఆ ఫస్ట్ పికింగ్లో 8.1 కేజీలు మిరపలో 5 మీటర్ల వెడల్పు, 5x5x5 మీటర్లు ఆ విస్తీర్ణంలో మేము చేసినప్పుడు అంత దిగుబడి వచ్చింది. అంటే ఒక ఎకరాకి 12 క్వింటాల్స్ వరకు వస్తుంది, అది ఫస్ట్ పికింగ్లోనే. ఇంకా తర్వాత కూడా మనం మిరప తీసుకోవడానికి కాయలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇట్లా చాలా తక్కువ పెట్టుబడితోటి మినిమం 15,000 రూపాయలు మాత్రమే ఖర్చు అయిందండి వారికి. ఉదయలక్ష్మి గారని పెదకూరపాడలో వేయటం జరిగింది. అంతర పంటలు వారికి ముల్లంగి, ఇవన్నీ కూడా ఉల్లి, బంతి, వీటి నుంచి కూడా ఆదాయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం రైతులు ఏంటంటే వారికి ఒక అపోహ ఉంది, రసాయనిక ఎరువులు వేస్తేనే పండుతాయి, లేదా పురుగు మందులు పిచికారీ చేస్తేనే పండుతాయి, ఇవి ఎన్ని చేస్తున్నా కానీ దిగుబడి రావట్లేదు, ఏమీ చేయకుండా ఎలా వస్తుంది అనేది రైతుల యొక్క సందేహం. సో ఇలాంటి సందేహాలు నివృత్తి చేసుకోవాలి అంటే రైతులు తప్పకుండా వారికి, వారి ప్రక్కనే ఉన్న రైతులు ఏ విధానాలు పాటిస్తున్నారు, ప్రతి మండలంలో కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విధానం అనేది జరుగుతూ ఉంది, అక్కడ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా ముందుగా రైతుల నుంచే సిబ్బందిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, ఎవరైతే ఈ విధానాలు సాగు చేస్తున్నారో అలా. కాబట్టి ఆ విధానాలు చేస్తున్న రైతుల పొలాలు ఒక్కసారి పరిశీలన చేసి మరి ప్రతి రైతు కూడా తనకున్న పొలంలో ముందు ఫస్ట్ ఇయర్ కొంత విస్తీర్ణంలో ఈ విధానం సాగు చేస్తూ అది నచ్చినట్లయితే మిగిలినంతా కూడా తనకున్న హోల్ మొత్తం విస్తీర్ణంలో కూడా ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆచరించాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం అంటే 2023 సంవత్సరం అంతా మనం గమనించింది ఏంటంటే ఎల్నినో ప్రభావం, అంటే చాలా వర్షాభావ పరిస్థితులు, అస్సలు వర్షాలు పడలేదు. మనం ఖరీఫ్లో విత్తాలనుకున్న పంటలు ఏవి కూడా సమయానికి విత్తుకోలేకపోయాం, అలాగే రబీలో కూడా వర్షాభావ పరిస్థితులు, ఇలా చాలా వర్షం లేక వర్షాధారంగా పండించే పంటలన్నీ కూడా వేయకుండా రైతుల పొలాలన్నీ కూడా ఖాళీగా పెట్టుకున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో రైతుకి, వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతుకి తన పొలాన్ని ఖాళీగా పెట్టుకున్నప్పుడు ఒక అగమ్య గోచరం, ఏమి చేయాలి, ఎటు తోచని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అది వర్షాభావ పరిస్థితులైనా లేదా తుఫాన్లైనా సరే ప్రకృతి వ్యవసాయం రైతులకు ఒక ప్రత్యామ్నాయంగా ఉంది. క్రాప్ రిజిలియన్స్, క్లైమేట్ రిజిలియన్స్ని ఇది తట్టుకుంటుంది. కాబట్టి మరి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ సంవత్సరం అనేక రకాల మోడల్స్ ఈ డెవలప్ చేయడం జరిగింది. అందులో ఏటీఎం మోడల్ అంటారు. ఏటీఎం మోడల్ అంటే ఎనీ టైం మనీ. మనం ఏటీఎం సెంటర్కి వెళ్ళి కార్డ్ పెట్టి ఎలా మనీ తీసుకుంటామో అలాగే ఎనీ టైం మనీ అంటే నిరంతరం ఆదాయం వచ్చే విధంగా ఒక రైతు పొలంలో ఆ మోడల్ని డెవలప్ చేయడం జరిగిందండి. దానిలో రైతు తన పొలాన్ని ఖాళీగా పెట్టుకోకుండా తనకున్న 1 ఎకరా కానీ 2 ఎకరాలు కానీ విస్తీర్ణంలో కనీసం 20 సెంట్ల విస్తీర్ణంలో ఏదో ఒకవైపు ఒక చిన్న బోరు కానీ ఏదన్నా కొంచెం కనీసం కొంత నీరు పెట్టుకోగలిగిన అవకాశం ఉన్న ప్రదేశంలో పొలాన్ని బెడ్స్గా తయారు చేసుకొని 4 అడుగుల వెడల్పు గల బెడ్లు తయారు చేసుకొని 1 అడుగు కాలువ బెడ్కి బెడ్కి మధ్య అలా తనకున్న విస్తీర్ణం అంతా కూడా మంచిగా బెడ్స్ తయారు చేసుకొని ఆ బెడ్లో మరలా ఘనజీవామృతం వేసుకుంటాం. ముందుగా పిఎండిఎస్ వేసుకుంటారు, తర్వాత బెడ్స్ అవన్నీ ఘనజీవామృతంతో మనం వేసుకొని సరే సెట్ చేసుకుంటాము. ఆ తదుపరి 4 అంగుళాల దూరంలో మనకు అన్ని రకాల కూరగాయలు ఆ బెడ్లో వేసుకునే విధంగా, ముఖ్యంగా మనకేంటంటే దుంప జాతి, ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, అలాగే ఆకుకూరలు, తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా మధ్య మధ్యలో అంటే ఫస్ట్ లైన్లో ముల్లంగి వేసుకున్నాం అనుకోండి, తర్వాత మెంతికూర, తర్వాత బీట్రూట్, తర్వాత గోంగూర, తర్వాత క్యారెట్, తర్వాత మరొక ఆకుకూర, అట్లా దుంపజాతి దుంపజాతి మొక్కలకు మధ్యలో ఒక ఆకుకూర, తర్వాత దుంపజాతి, ఇలా మొత్తం ఆ బెడ్ చివరి వరకు రిపీట్ చేసుకొని వేసుకోవాలండి. అంచులు వెంబడే ఎలా అంటే గోరుచిక్కుడు వేసుకోవాలి. తర్వాత మనకి మధ్యలో అంటే బెడ్ 4 అడుగులు ఉన్నట్లయితే ఆ 2 అడుగులు వస్తుంది సెంటర్లో, మరలా ఒక్కొక్క ఫీట్కి ఒక మిరప కానీ లేదా స్వీట్ కార్న్ కానీ మనకి ఇష్టమైన పంటని అక్కడ పెట్టుకోవచ్చు. ఆకుకూరలు అనేవి దాదాపు 20 రోజుల నుంచి కూడా రైతుకి ఆదాయాన్ని ఇస్తాయి, చాలా స్పీడ్గా వస్తాయి ఆకుకూరలు. ఆకుకూరలు తీసిన తర్వాత అదే ప్లేస్లో అదే మొక్కలు వేయకుండా మరలా మనం వేరే పంట వేసుకోవాలి. అవి రిలే క్రాపింగ్ అంటారు, అంటే వంగ కానీ టొమాటో కానీ మిరప కానీ ఇలాంటి పంటలు వేసుకోవటం వల్ల రైతుకి నిరంతరం తన పొలంలో ఆదాయం వస్తుంది. కాబట్టి ఇలాంటి ఏటీఎం మోడల్స్ కూడా వేసుకొని రైతు ఆదాయాన్ని తీసుకోవాలని, మరి తన భూసారాన్ని పెంపొందించుకోవాలని, రసాయనిక ఎరువులు రసాయనిక పురుగు మందులు విచక్షణరహితంగా వాడకుండా ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి ఈ పద్ధతులన్నింటినీ ఆచరించి పిఎండిఎస్ వేసుకోవటం, ఘనజీవామృతం వేసుకోవటం, 15 రోజులకు ఒకసారి జీవామృతం పారించటం, అట్లాగే సరిహద్దు పంటలు, రక్షక పంటలు, ఆకర్షక పంటలు, అట్లాగే లింగాకర్షక బుట్టలు, మరి పసుపు రంగు అట్టలు, నీలిరంగు అట్టలు, ఇట్లా రాజీలేని సూత్రాలన్నీ పాటించి రైతు తన భూసారాన్ని పెంపొందించుకుంటూ ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ తన ఆరోగ్యాన్ని కోల్పోకుండా అందరికీ ఆరోగ్యాన్ని పంచుతూ ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించటం వల్ల తను ఆరోగ్యంగా మరి ఆహ్లాదంగా ఆనందంగా ఉండాలని, తను ఆరోగ్యంగా ఉంటూ అందరికీ తన సంతోషాన్ని 10 మందికి పంచాలని కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని అవలంబించాలని ప్రపంచ దేశాలు కూడా మన వైపు చూస్తూ ఉన్నాయి. భారతదేశంలో ప్రకృతి వ్యవసాయం ఎలా సాగుతుంది అనే దానికోసం నిరంతరం విజిటర్స్ వస్తూ ఉన్నారు. యూకే నుంచి, జర్మనీ నుంచి, యూఎస్ నుంచి, జపాన్ నుంచి ఇలా అనేక మంది విదేశీయులు కూడా మన దేశానికి వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలని పరిశీలిస్తున్న తరుణంలో మరి మనం ఎందుకు ముందుకు రాకూడదు? మన ప్రక్కనే ఉన్న రైతులు చేస్తున్నప్పుడు మనం కూడా వాటిని చూద్దాం, వాటిని ఒకసారి పాటిద్దాం. అలాగే వరి వేసే రైతులు కూడా ఏ గ్రేడ్ మోడల్స్ ఉన్నాయి దానిలో గట్లని వెడల్పు చేసుకోవాలి. 5 అడుగుల గట్లని విస్తీర్ణంలో మనం గట్లను వెడల్పు చేసుకొని ఎల్ షేప్ బండ్స్ అంటారు, అంటే ఎల్ ఆకారంలో మరి 2 వైపులా గట్లు పెంచుకొని దాని మీద కూరగాయలు, అనేక రకాల కూరగాయలు, తీగజాతి, దుంపజాతి ఇవన్నీ పెట్టుకోవటం వల్ల వరిలో ఆదాయం తీసుకోవటమే కాకుండా ఈ గట్ల వెంబడే కూడా ఖాళీగా ఉంచుకోకుండా తను ఆదాయం పొందవచ్చు. ఈ విధానంలో ప్రకృతి వ్యవసాయంలో అనేక మార్గాలు ఉన్నాయండి. మరలా ఈసారి కలిసినప్పుడు మరలా కొన్ని మార్గాలు మోడల్స్ అన్నీ కూడా మీకు వివరించడం జరుగుతుంది. రైతు సోదరులందరికీ మరొకసారి మనవి ఏంటంటే, ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలానే ఎల్నినో ప్రభావం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ సూచనలు చేస్తున్నారు. అంటే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి, రైతులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఈ వర్షం లేకపోవటం వల్ల వర్షాధారంగా పండే పంటలు ఏవి కూడా పొలాల్లో వేసుకోలేరు, పొలాలన్నీ ఖాళీగా ఉంచుకుంటారు. మరి ప్రకృతి వ్యవసాయంలో దీనికి ఒక ప్రత్యామ్నాయం ఉంది, అదే డిఆర్పిఎం మోడల్, డ్రౌట్ ప్రూఫ్ మోడల్ అంటారండి. ఈ డ్రౌట్ ప్రూఫ్ మోడల్లో రైతులు మరి వర్షాభావ పరిస్థితుల్లో తట్టుకునే రకాలని ఎంపిక చేసుకోవాలి. పొలాన్ని ముందు మనం 3 అడుగుల దూరంలో ఒక ఫ్రేమ్ లాంటి తయారు చేసుకొని చెక్క మామూలుగా కర్రలతోటి 3 అడుగులు 3 అడుగులు 3 అడుగులు అలా ఉండే విధంగా 4 వైపులా మనం తాడుతో కట్టుకొని అట్లా 3 అడుగుల దూరంలో ఒక ఫ్రేమ్ తయారు చేసుకొని దానికి మనం గుర్తులు పెట్టుకోవాలి. పొలంలో గుర్తు పెట్టుకొని 3 అడుగులకు ఒకటి దాని చుట్టూ రౌండ్గా 1 అడుగు డయామీటర్లో రౌండ్గా సున్నం వేసుకోవటం జరుగుతుంది. అలా పొలం అంతా మార్కింగ్ చేసుకున్న తర్వాత మరి మొత్తం పొలాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ చేసుకున్న ప్లేస్లోనే 3 అడుగులకి ఒకటి మనం సెంటర్లో కంది ఆముదం ప్రధాన పంటగా తీసుకుంటాం. ఈ ఒక గుంటలో కంది వేస్తాము, నెక్స్ట్ వచ్చే రౌండ్లో ఆముదం వేస్తాం, మరలా కంది మరలా ఆముదం, కంది ఆముదం, కంది ఆముదం, కంది ఆముదం, ఈ విధంగా మొత్తం పొలం అంతా చివరి వరకు పెట్టుకుంటాం. ఆ తదుపరి ఆ రౌండ్లోనే మరి నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఈ 4 దిక్కుల 4 రకాల పంటలు వేసుకుంటాం. అవి ఏంటంటే అనుములు, అలసందలు, సజ్జలు, గోరుచిక్కుడు. ఇవన్నీ కూడా వేసుకోవటం వల్ల పొలంలో ముఖ్యంగా ఆముదము బాగా వర్షాభావ పరిస్థితులను తట్టుకుంటుంది, అలాగే కంది కూడా తట్టుకుంటుంది, అలాగే ఈ అనుములు, అలసందలు, సజ్జలు, జొన్నలు ఇవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి చక్కగా మధ్య మధ్యలో మనకి గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది. జొన్నలకి సజ్జలకి ఈ గుబురు వేరు వ్యవస్థ అంటే ఒకదానికొకటి కాంపిటీషన్ కాకుండా ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉంటుంది వీటన్నిటి మధ్య. ఇంకా మనకి కార్నర్స్లో కూడా అంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఈ మూలలను కూడా మనం 4 రకాల మొక్కలను వేసుకోవచ్చు. ఆవాలు, వంగ, గోరుచిక్కుడు, ఇట్లా దోస, ఇలా దోస మరీ ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులను బాగా తట్టుకునే స్వభావం ఉంటుందండి. సో ఇలా రైతు కొంచెం శ్రద్ధ తీసుకొని ఈ డిఆర్పిఎం మోడల్ అంటే డ్రౌట్ ప్రూఫ్ మోడల్ అంటారు, అంటే కరువు పరిస్థితులను కూడా ఎదుర్కొనే మోడలు, అలాగే కొంత మనకి జొన్న సజ్జలు అనేవి కూడా పశువులకు కూడా బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి అప్పుడప్పుడు మరీ అస్సలంటే అసలు వర్షాలు పడకుండా ఏముండవు, 1 నెల రోజులకైనా లేదా 40 డేస్ 40 రోజులకైనా కానీ ఒక వర్షం కంపల్సరిగా పడుతుందండి. ఈ పడిన వర్షాన్ని ఈ నేలలో ముఖ్యంగా ఈ డ్రౌట్ ప్రూఫ్ మోడల్లో ఏమంటే మనకి విత్తనంతో పాటే ఘనజీవామృతం కూడా వేసుకోవాలి. విత్తనంతో పాటు ఘనజీవామృతం వేసుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ కార్బన్ శాతం పెరిగి నేలలో 1% కార్బన్ శాతం పెరిగినప్పుడు 1 గ్రాము కార్బన్ ఉంటే 8 గ్రాముల నీటిని వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అన్నమాట. అంటే నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం అనేది పెరుగుతుంది, గాలిలో ఉన్న తేమని ఆకర్షిస్తుంది ఈ ఘనజీవామృతం అనేది. సో ఈ డిఆర్పిఎం మోడల్ వేసుకునే ప్రతి ఒక్కరు కూడా విత్తనాన్ని ముందుగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి, అవసరమైతే పెలటైజేషన్ కూడా చేసుకోవాలి. పెలటైజేషన్ అంటే విత్తన గుళికలు, ఈ విత్తనాలని మరి ముందుగా మనకి మన ఈ విత్తన గుళికలు తయారు చేసుకోవడం కోసం కావలసిన పదార్థాలు బీజామృతం, బూడిద, క్లే అంటే బంకమన్ను, ఘనజీవామృతం. ముందుగా ఏం చేస్తామంటే ఈ విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తాము. తర్వాత ఈ మెత్తగా జల్లి పట్టుకొని పొడిలాగా చేసుకోవాలండి బంకమన్ను. బంకమన్నుని ఈ మట్టితోటి పైన పొరలాగా చల్లేసేసి విత్తనాలని ఒక గోని పట్టలో కానీ లేక ఒక బొచ్చలో కానీ తీసుకుంటాము. ఆ విత్తనాలకి బీజామృతం చేసిన అనంతరము ముందుగా ఈ బంకమన్ను కోటింగ్ ఏర్పడేలాగా రౌండ్గా ఇట్లా జల్లెచ్చినట్లు తిప్పుతాం. ఆ తదుపరి మనకి ఘనజీవామృతం కోటింగ్ వేస్తాం. కోటింగ్ వేసి అవసరమైతే పలచగా నీరు వేసుకుంటాం. ఫస్ట్ బీజామృతం వేసుకుంటాము, అది ఎక్కువగా వేసుకోకుండా సరిపడా వేసుకున్న తర్వాత ఇంకా అవసరము అనుకుంటే మనం అప్పుడు నీరు కూడా చల్లుకోవచ్చు. ఆ తదుపరి చివరిగా బూడిద యాష్ అంటే మనకి పిడకలు కాల్చిన తర్వాత బూడిద వస్తుంది కదా, ఆ బూడిదని ఫైనల్ కోటింగ్ వేసుకుంటాం. అంటే మనం ఇవన్నీ ఒక ఉండ ఏర్పడే విధంగా విత్తనాలు అవి ఏవైనా మొక్కజొన్న కానీ శనగ కానీ కందులు కానీ ఆముదాలు కానీ ఏ విత్తనాలైనా సరే ఇలా మూడు కోటింగ్లు వేయటం వల్ల ఏంటంటే మనకి కొన్నిసార్లు ఏంటి సరిపడా తేమ లేనప్పుడు పొలంలో విత్తనాలు వేసినప్పుడు అవి మొలవకపోగా అవన్నీ కూడా విత్తనాలు అవిసిపోయినట్లు చచ్చిపోయి దానిలో నుంచి తర్వాత మొలక బయటికి రాదు. అలా కాకుండా ఈ పెలటైజేషన్ అంటే విత్తన గుళికలు చేసుకోవటం వల్ల రైతులు అనుకూల సమయం ఏర్పడినప్పుడు వేసిన విత్తనాలు అన్నీ కూడా మొలుస్తాయి ఒకేసారి. అవి వర్షాలు బాగా పడినప్పుడు వర్షాధారంగా పండే పొలాల్లో మనం ఇలా పెలటైజేషన్ చేసుకొని డిఆర్పిఎం మోడల్ వేసుకున్నట్లయితే మనం ఏ సమయంలోనైనా విత్తుకోవచ్చు. ఇప్పుడు వర్షం లేదే, ఇప్పుడు బాగా ఎండగా ఉందే, ఇవి మొలుస్తాయో లేదో అని డౌట్ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా నెక్స్ట్ ఈ 2024 సంవత్సరంలో మనమందరం కూడా ఈ ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉన్న ఒక ప్రత్యామ్నాయ మార్గం డిఆర్పిఎం మోడలు. ఈ డిఆర్పిఎం మోడల్లో మనం సూచించిన విధంగా వర్షాభావ పరిస్థితుల్లో కూడా మొక్కలు నిలబడగలిగేటటువంటి తట్టుకొనగలిగేటటువంటి మొక్కలు ఏవైతే ఆముదము కందులు ఇవి ప్రధాన పంటలుగా తీసుకొని వాటి చుట్టూ ఇలాంటి అన్ని రకాల పంటలు పెట్టుకోవాలని చెప్పేసి మరి మీరు ఈ విధానాలు ప్రత్యక్షంగా చూడాలి అంటే ప్రతి జిల్లాలో కూడా మన ఆంధ్రప్రాష్ట్రం అంతటా కూడా ప్రతి జిల్లాలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అనే ఈ ప్రకృతి న్యాచురల్ ఫార్మింగ్ అనేది ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా ప్రతి జిల్లాలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అనేది ఉంది. వారి ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో ఒక్కొక్క వివో సంఘానికి ఒక ఇంటర్నల్ రిసోర్స్ పర్సన్ ఒక ICRP ఉన్నారు. ఆ తర్వాత 4 VOలు కలిపి ఒక యూనిట్ ఇన్ఛార్జ్గా ఉంటారు. అలాగే ప్రతి డివిజన్కి 5 మండలాలు కలిపి ఒక మాస్టర్ ట్రైనర్ ఉంటారు. వీరే కాకుండా మన ప్రకృతి వ్యవసాయంలో అనేక మంది ప్రతి డివిజన్లో ఇద్దరిద్దరిని మోడల్ మేకర్స్ని ఎంపిక చేసి ఈ సంవత్సరం ఈ మోడల్స్ ఏ విధంగా వేసుకోవాలి, ఏటీఎం మోడల్ ఎలా వేసుకోవాలి, డిఆర్పిఎం మోడల్ ఎలా వేసుకోవాలి, ఏ గ్రేడ్ మోడల్ ఎలా వేసుకోవాలి, ఇలా ఇవన్నీ కూడా చూపించడం కోసం 2 మోడల్ మేకర్స్ని తయారు చేసి వారికి శిక్షణ ఇచ్చి ఇంకా అనంతపురం కూడా పంపించి అక్కడ వారికి శిక్షణ ఇప్పించి అక్కడ నుంచి వారు నేర్చుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వేయించడం జరుగుతుంది. ఎవరైనా రైతులు మేము ఎక్కడా వీటి గురించి తెలుసుకోవాలి అనే ఆలోచన పెద్ద డౌట్ రావచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు మీ జిల్లాలో ఉన్న ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఒకటి ఉంటుంది, APCNF DPMU అంటారు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్. అక్కడ మీరు సంప్రదించవచ్చు. లేని పక్షంలో ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో కూడా వారికి ఆ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం జరుగుతున్నట్లయితే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వివరాలు అనేవి ఉంటాయి, అక్కడున్న VAS ని అడిగి మీరు తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి రాబోయే రోజుల్లో రైతు శాస్త్రవేత్తల కోర్సు కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మనం గతంలో ఏంటంటే ఈ పొలంబడి ఇప్పటికీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా మనం పొలంబడి కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. పొలంబడిలో ఏంటంటే ప్రతి వారం పొలాన్ని పరిశీలించడం, ఆ రైతులు 30 మంది రైతులకి శిక్షణను ఇవ్వటం, రసాయనిక ఎరువులు పురుగు మందులు తక్కువగా ఉపయోగించడం, మిత్ర పురుగులను కాపాడుకోవటం, రైతునే తన పొలం చూసి ఒక నిర్ణయం తీసుకునే విధంగా అంటే రైతును ఒక శాస్త్రవేత్తగా తయారు చేయటం ప్రకృతి వ్యవసాయ ఈ పొలంబడి యొక్క ముఖ్య ఉద్దేశం. అలా రైతునే శాస్త్రవేత్తగా చేసిన ఘనత ఈ ప్రకృతి వ్యవసాయ విభాగానికి దక్కుతుంది. ఎవరైతే ఏ రైతు అయితే తన పొలంలో మోడల్స్ వేస్తారో తన పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా మరి వర్షాభావ పరిస్థితులను కానీ లేదా తుఫాన్లు కానీ తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఆ మొక్కల్ని, ఆ మోడల్స్ని డెవలప్ చేసి అలాంటి మోడల్స్ వేసిన రైతులు, వారు ఇంటర్మీడియట్ చదివి పాస్ అయిన వారికి ఎంపిక చేసుకొని పొలం చేస్తున్న వారినే ప్రకృతి వ్యవసాయ విభాగంలో మనం క్యాడర్స్గా తీసుకోవడం జరుగుతుంది. అలా రైతుల్ని ఎంపిక చేసి వీరికి మరి ఇండో జర్మన్ గ్లోబల్ అగ్రో రీసెర్చ్ ఎకలాజికల్ రీసెర్చ్ అకాడమీ అనేది ఒకటి పులివెందుల అనంతపురంలో మనం కడపలో ప్రారంభించడం జరిగిందండి. అక్కడ ఆ అకాడమీ నుంచి మరి మెంటార్స్గా ఎంపిక చేసిన వారి ద్వారా వీరికి శిక్షణ ఇస్తూ మరి ప్రతి నెల కూడా అంటే దాదాపుగా ఈ రైతు శాస్త్రవేత్తల కోర్సుకి 75% ప్రాక్టికల్ వర్క్ ఉంటుంది, 25% థియరాటికల్గా ఉంటుంది. సెమిస్టర్ సిస్టంలో జరుగుతుంది. వీరికి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా క్వాలిఫైన అయినటువంటి రైతు శాస్త్రవేత్తలను రాబోయే రోజుల్లో రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేసి మరి వారి ద్వారా రైతులకి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ఇవ్వడానికి సన్నద్ధం చేస్తున్నారు. కాబట్టి ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని గమనించండి. ఎవరైతే రైతు శాస్త్రవేత్తగా అర్హతలు ఉన్నాయో వారందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఉన్న ఆ జిల్లా మేనేజ్మెంట్ యూనిట్ వారిని కలిసి ఇంట్రెస్ట్గా ఉన్నవారు, ప్రకృతి వ్యవసాయం చేయాలని ముందుకొస్తున్నవారు, ఆసక్తి కలిగిన వారు, ఇంటర్మీడియట్ చదివిన వారు, పొలాలుండి ఎప్పటి నుంచో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్నవారు, వీరు అర్హులండి. ఇప్పుడు తీసుకుంటున్నారు ప్రతి జిల్లాలో కూడా ఆ రైతు శాస్త్రవేత్తలుగా మీరు కూడా రావచ్చు. థ్యాంక్ యూ.